జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు అనుగ్రహించినది శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఓ గ్రంథం. అది భగవద్గీతకు చక్కనైనటువంటి వ్యాఖ్యాన గ్రంథం. అంటే వ్యాఖ్యానంలాగా కాకుండా సంభాషణ, పైగా ఆ సంభాషణ కూడా గురువు శిష్యుడు ప్రశ్నోత్తరకంగా సాగుతూ ఉంది. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ సాగుతూ ఉన్నారు. దానిలో మూడవ అధ్యాయం పూర్తయింది. ఈవేళ నాలుగవ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దానికి ముందుగా ఒక్కసారి వెనక జరిగినవన్నీ ఏమిటి అనే దాన్ని ప్రస్తావన చేశారు. శిష్యులు చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈవేళ దాని కొనసాగింపుగా మళ్ళీ ప్రారంభం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మూడవ అధ్యాయం అంతా కర్మయోగం. ఆ కర్మయోగం ఎలా సాధించుకోవాలో, దానికి ఎటువంటి జ్ఞానం ఉండాలో అనే విషయాన్ని చాలా వరకు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇక మళ్ళీ మూడో అధ్యాయంలో ఆ విషయాలని ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. అడియేన్ రామానుజదాసుణ్ణి, రా ఉత్సనాయన, ఇప్పటి వరకు నీకు తెలియవలసినవన్నీ తెలిసాయా? అడియేన్, మనం 97 భాగాలు పూర్తి చేశాం, ఇంకా వినాలనే ఉంది. తప్పకుండా అడియేన్, విషయాలను మీరు చర్చిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అడియేన్. మంచిది. 1781వ ప్రశ్న ప్రారంభం. అడియన్, జ్ఞానయోగానికి శక్తి ఉన్నా లేకపోయినా కర్మయోగమే చెయ్యాలి అనే కదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి సారాంశం. అంతేకాదు, ఇది ఇంకా కొంచెం అర్థం చేసుకో. ప్రసిద్ధుడే అయినా అప్రసిద్ధుడైనా కర్మయోగం చెయ్యాలి అని గుర్తుపెట్టుకో. అడియన్, స్వామి, అంత స్పష్టంగా కర్మయోగం తప్ప జ్ఞానయోగం చెయ్యరాదు అనేదే భగవంతుని అభిప్రాయం. అయితే జ్ఞానయోగం అనే అసలు పదాన్ని ఎందుకు ప్రస్తావించాలి? ఎవరు అడిగారని అసలు ఇది? ధూమపానం అనే పదమే తెలియని పిల్లవానికి ధూమపానం చెయ్యవద్దు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దొంగ కరిచేవుసుమా అనేసరికి దొంగవాడికి అంతవరకు రానటువంటి ఐడియా ఒక దానిని అందించినట్లే అవుతుంది కదా స్వామి. మరి నా మనస్సుకి ఇదేమి నచ్చటలేదు స్వామి పద్ధతి. సరే, అది అలా ఉంచుదాం. జ్ఞానయోగం అనేది అసలు ఉందా లేదా అనే విషయాన్ని కాస్త దయచేసి మళ్ళీ వివరించి చెప్పండి స్వామి. సంతోషం. ఇంకా వినాలి అనే కోరికకి ముందుగా ఆనందించాలి. ఏమంటావు, జ్ఞానయోగం అనేది అసలు ఉందా లేదా అనేదా? ఎందుకు లేదు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాలుగో అధ్యాయం అంతా జ్ఞానయోగమే కదా. అలాగా అడిగాను. ఏమీ లేదు, చెయ్యవద్దు చెయ్యవద్దు అన్నదానికో అధ్యాయం, దానిలో 42 శ్లోకాలు. ఇలా ఉండడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అడిగేనిది. గోవిన్నాయన, నీకు రహస్యం చెప్పేస్తున్నాను, కర్మయోగమే జ్ఞానయోగం. సరేనా మరి? ఇది చాలా మరీ మరీ విడ్డూరంగా ఉంది స్వామి. మీరేదో నన్ను ఎగతాళి చేస్తున్నారా ఏమిటి? కర్మయోగం ఎలా చెయ్యాలో 3వ అధ్యాయంలో చెప్పారు. కర్మయోగం లోతుల్ని చూపిస్తూ అదే జ్ఞానయోగం సుమా అని ఇప్పుడు 4వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. అదే స్వామి, లోతులను చూపించడము అంటే ఏమిటి స్వామి? అంటే జ్ఞానము అంతర్గతంగా కలది అని చూపించడం. ఆత్మజ్ఞానము అంతర్గతంగా ఉన్నది కర్మయోగంలో అని ఇప్పుడు మనకి తెలియచేస్తారు. అలాగనే ఆత్మజ్ఞానానుసంధానం లేనిదే కర్మయోగం సాధ్యం కాదు అని కూడా మనకి నిరూపిస్తూ పెడతారు. అందుచేతనే దీనినే జ్ఞానయోగం అని వ్యవహరించవచ్చు అడిగాను. ఇది చాలా కొత్త కోణంలాగా ఉంది. మరి కొత్త రకమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి అదే ఆధ్యాత్మికంలో విశేషాలు. ఇప్పుడు ఒక ధనవంతుడు ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ ఉంటే ఓ కుర్రవాడు చదువుకుంటూ ఉన్నాడు. 10-12 ఏళ్ల వయసు వచ్చేసరికి అదేమీ తెలియకుండానే పెరిగాడు వాడు. అప్పుడు తెలిసింది తనంత తాను చదువుకోవటం లేదని, ఎవరో ధనవంతుడు తనని చదివిస్తున్నాడు అని. అదే విషయాన్ని అనుసంధానం చేసుకుంటూ కృతజ్ఞతతో చదువుకొని ఇంకా పైకి రావాలి అనుకుంటూ సాగించాడు. ఇప్పుడు వాడికి 19-20 ఏళ్ళు వచ్చాయి అనుకో, ఆ ధనవంతుణ్ణి ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. చూడాలి చూడాలి అనే కోరిక క్రమంగా పెరిగింది. ఇక ఎప్పుడు అదే ఆలోచన, చదువు అవుతుంది కానీ అంతర్గతంగా ఆ ధనవంతుడు ఎలా ఉంటాడో అనే ఆలోచన నడుస్తుంది. అడిగాను అడిగాను చాలు చాలు, దాసునికి అర్థమైపోయింది. కర్మయోగం జ్ఞానయోగం అంటే ఇంకో విషయం అడుగుతాను చెప్పండి. అసలు ఈ కర్మయోగాన్ని భగవద్గీతలో కృష్ణుడు ద్వాపర యుగంలోనే మొదట చెప్పాడు కదా. అంతకుముందు మరి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ యోగాన్ని చేశారు స్వామి? అంటే అప్పుడు కర్మయోగం లేదా? నువ్వు ఇలాంటిదేదో ప్రశ్నని అడగబోతావనే ఏమో అర్జునుడే అడిగేశాడు ముందుగా. పరమాత్మ మొదటి శ్లోకంలో దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో విను, ఇదిగో 4వ అధ్యాయంలో ఇది మొదటి శ్లోకం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. మరొకసారి శ్లోకాన్ని చెప్తున్నాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే బ్రవీత్. అన్వయం ఎలా ఉంటుందంటే, ఇమం యోగం అహం వివస్వతే ప్రోక్తవాన్, వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. ఎంత సులభంగా ఉంది తాత్పర్యం. ఈ నశించని కర్మయోగ సిద్ధాంతాన్ని నేను సూర్యుడికి చెప్పా, సూర్యుడేమో మనువుకి, ఆ మనువు ఇక్ష్వాకుకి చెప్పారు. స్వామి ఇక్కడ నశించని అన్నారు అంటే ఏమిటి స్వామి? అంటే భగవంతుడు నిత్యుడు కదా, ఆయన ఎందు ఉన్నది కనుక ఇది నిత్యమే. స్వామి మరొకటి, సూర్యుడికి తనే ఎందుకు చెప్పాలి? ఇంకొకరి ద్వారా చెప్పించవచ్చు కదా, ఇంకా ఎవరైనా సరే సూర్యుడికి చెప్తే బాగానే ఉండేది కదా అని దాసుడి సందేహం. ఇగో ఈ ప్రశ్నకి అంతులేదు. ఎవరికి చెప్పినా ఇదే ప్రశ్న వేస్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, కర్మయోగం గురించి సంపూర్ణంగా ఎరిగిన వారు కానీ చెప్పగలిగిన వారు కానీ పరమాత్మ కన్నా ఇంకొక్కరు లేరు. అడిగాను అడిగాను, మరి సూర్యుడికే ఎందుకు చెప్పాలి స్వామి? ఇది కూడా ఒక అంతులేని ప్రశ్నే. అసురులకు కాకుండా సురశ్రేష్ఠులలో ఒకరికి చెప్పాలి. ఆ సురశ్రేష్ఠుల్లో ఒకడైనటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడికి మొదటిగా ఉపదేశించడం విశేషమే కదా. బాగుంది అడియన్. కానీ ఇక్ష్వాకు మహారాజు ఎవరికి చెప్పారట? అదే మరి ఇప్పుడు రెండో శ్లోకంలో చూడు. ఏవం పరం పరాప్రాప్తం ఇవం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఇంకోసారి కూడా, ఏవం పరం పరాప్రాప్తం ఇవం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. అన్వయం, పరంతప ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదుః స యోగ మహతా కాలేన ఇహ నష్ట. అర్జున, ఇది చాలా పరంపరగా వచ్చిన కర్మయోగం. దీన్ని రాజర్షులు తెలుసుకున్నారు చాలామంది, కానీ సుదీర్ఘకాలం అయ్యింది. జరిగిపోవడం వల్ల ఇది మరుగున పడిపోయింది. స్వామి, శ్లోకంలో నష్ట అని ఉంది కదా, నష్ట అంటే మరుగుపడింది అని అర్థమా? అంతే మరి, నశించినది అని చెప్పరాదు కదా. మొదటి శ్లోకంలో అవ్యయం అని చెప్పి ఇప్పుడు నశించినది అని అనవచ్చా? చెప్పు, అనకూడదు కదా. అలాగా స్వామి, రాజర్షులు అంటే జనకుడేగా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ ఉన్నారు, అశ్వపతి, అంబరీషుడు, ఒకరేమిటి, ఇలా చాలామంది ఉన్నారు. మరి అంత మరుగున పడిన దానిని ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెలుగు తీయవలసి వచ్చింది పరమాత్మకి? ఆ ప్రశ్న బాగుంది. దానికి మరి మూడో శ్లోకమే సమాధానం. స ఏ వాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. స ఏవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అన్వయం, స ఏవ పురాతన అయం యోగ మే భక్త సఖా చ అసి ఇతి అద్య మయా తే ప్రోక్త ఏతదుత్తమం రహస్యం హి. ఇది ఆ ప్రాచీనమైన కర్మయోగాన్నే ఇప్పుడు నీకు, నాకు ప్రియుడవు, మిత్రుడవు కనుక చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప రహస్యం సుమా అని తాత్పర్యం. స్వామి, భక్తుడంటే ప్రియుడు అని అర్థమా? భక్తి అంటే ప్రేమ, అది కలవాడు ప్రీతిని కలిగించేవాడు కనుక ప్రియుడే. బాగుంది స్వామి. సూర్యుడికి చెప్పినవాడు ఆయనే, అర్జునుడికి చెప్పినవాడు ఆయనే, చాలా విశేషంగా ఉంది. విశేషమే మరి. అవును, ఆయనే చెప్పగలిగిన వాడు, విచ్ఛిన్నమైన సంప్రదాయమును తిరిగి నెలకొల్పగలిగిన వాడు కూడా ఆయనే కదా. మరి బాగుంది స్వామి. ఈ మరుగున పడిపోయిన దానిని తిరిగి తానే వెలిగి తీసి చెప్పాడు కదా. అంటే పూర్తిగా మరుగుపడిపోయింది అని అనలేము, ఎందుకంటే వ్యాసుడు, భీష్ముడు, అక్రూరుడు మొదలగు వారు ఉన్నారు కదా, వారందరూ దీన్ని గ్రహించారు. అయితే ఇంత ప్రత్యేకించి పరంపరగా వస్తున్నది అని చెప్పడానికి కారణం, యుద్ధానికి పురికొల్పడానికి ఏదో ఒకటి చెప్పాడులే అని అర్జునిలో, ఆ అర్జునిలో భావం కలుగుతుందేమో అని. అంతే. బాగుంది స్వామి. తర్వాత శ్లోకంలో విశేషం కొంచెం అనుగ్రహించండి. అలాగే, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కదమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. మరొకసారి, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కదమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అనంటూ స్వామి కృష్ణ పరమాత్మ అర్జునునికి రహస్యమైనటువంటి ఈ యోగాన్ని గురించి తెలియజేస్తున్నారు. ఆ విషయాలని మళ్ళీ రేపటి రోజున 1798వ ప్రశ్నకి సమాధానంగా విశేషాలు తెలుసుకుందాం. ఇంత చక్కగా విషయాన్ని అంది చేస్తున్నటువంటి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారి దివ్య తిరువడిగలకి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిగిన రామానుజదాస కులశేఖరాలు వారు హైదరాబాదు. జై శ్రీమన్నారాయణ.